ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు మనం పంట నూర్పిడి యంత్రాల గురించి తెలుసుకుందాం.
ఏం బామ్మారిది, ఏంద్రా ఈ మధ్య అసలు కనబడట్లేదు.
గట్లేం లేదు బావా, పని కొంచెం ఎక్కువైంది ఈ మధ్య అంతే.
నమస్తే వీరయ్య బాబాయ్, ఎట్లున్నావు? అంతా మంచిదేనా? ఈ మధ్యలో అసలు కనబడట్లేదు.
ఏమ్రా అల్లుడా, వాడొక్కడే ఉన్నాడా, నేను లేనా?
నువ్వంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఊర్లో మొత్తం తిరుగుతూ ఉంటావు. నిన్న అడిగింది కొత్తగా అడిగేది, నీకేమన్నా పనా పాట? మొత్తం పనంతా కూలలతోనే నడపబడితివి. మా అత్తయ్య కదా మొత్తం అక్కడ చూసుకునేది.
ఏమ్రో నౌకరీ చేయబడితివానా, మామ మీదకే ఎక్కుతున్నావు? అగో చూడు, వాడు మా బాలుగాడేనా, వచ్చేది ఇప్పుడు కాలేజీ నుండి వస్తున్నట్టున్నాడు.
ఏమ్రా బాలియా, ఊడలు గిట్లా దొరికింది ఏంది, కాలేజీ నుంచి గింత ఆలస్యం అవుతుంది.
అవును బాబాయ్, చూస్తాంటే నాకు మరుగలు దొరికినట్టుంది.
ఏమ్రా అల్లుడా, నిజమేనారా? ఓరి నీ సిగ్గు.
ఏవుకో మామా, వాళ్ళేమో పరాశకలాడుతుర్రు. నీ కూతుర్ని కాకుండా నేను ఎవరినన్నా చేసుకుంటానా ఏంది?
మరీ గింత ఆలస్యంగా వస్తున్నావేందిరో.
గది ఏం లేదు మామా, మా కాలేజీలా ఒక వ్యవసాయ ఇంజనీర్ వచ్చి ఒక చిన్న సమావేశం పెట్టిండు, గందుకే గింత ఆలస్యం అయింది.
వ్యవసాయ ఇంజనీరా? దేని గురించి చెప్పిండు, ఎందుకు వచ్చిండు?
గదా మాకు కొన్ని నూర్పిడి యంత్రాల గురించి చెప్పిండు.
నూర్పిడ? నూర్పిడి అంటే ఏందిరా?
కోసిన పంటను గింజల నుండి వేరు చేయడాన్నే నూర్పిడి అంటారు.
ఓ గట్నా.
ఆ
మరి నూర్పిడికి యంత్రాలు ఏంటిరా?
యంత్రాలు ఎందుకంటాయింది కాక, పోయినసారి మన సూర్యమావకి ఏమైంది, కుప్ప పెట్టినాక వర్షం పడి పంట అంతటా నీట మునిగిపోయాయి.
అవునరా అల్లుడా, అది గుర్తుకొస్తేనే చాలా బాధ అవుతుంది.
అందుకే నూర్పిడి యంత్రాల ద్వారా గింజల్ని వేరు చేయడం చాలా తొందరగా, ఎట్లాంటి కష్టం లేకుండా అవుతుంది.
అవునా, బాగా చెప్పాడు రా. ఇంకేమైనా చెప్పాడు అలాంటివి? చెప్పరా.
ఇంకెందుకు చెప్పలేదు కాక, ఇంకా చాలా చెప్పిండు. పంట నూర్పిడి అనేది మనం మూడు రకాలుగా చేయవచ్చు. అది ఏంటంటే, ఒకటేమో మనుషులతోటి, ఇంకోటేమో పశువులతోటి, ఇంకోటేమో యంత్రాలతోటి చేయొచ్చు కాక. ఇక మనుషులతోనైతే మనం ఎప్పుడు చేసేదే, దీంతో గంటకు కేవలం 12 నుండి 20 కిలోల గింజలు మాత్రమే నూర్పిడి చేయగలుగుతాం.
అట్నా మరి పశువులతో ఎట్లా చేస్తారా?
గదా ముందుగా మనం పంటను కళ్ళం చేస్తాం కదా, కళ్ళం చేసినాక కళ్ళం మధ్యలో ఒక కొయ్యకు ఎడ్లను కట్టాలి. ఎడ్లను కట్టినాక ఆ పంట మీద ఎడ్లతో దొక్కించినాం అనుకో, గింజలు పంటల నుండి వేరైతాయి. ఇక దాంతో 100 నుండి 140 కిలోల గింజలు వేరు చేసుకోవచ్చు అనమాట మనం.
మరి యంత్రాల ద్వారా ఎట్లయితాయిరా?
ఓహో మామా, ఆగతలేవుగా.
ఎందుకు ఆగుతానరా, నాల్లుడికి ఇంత మంచిగా చెప్తున్నప్పుడు.
యంత్రాల నుండి అయితే మనం తొందరగా తక్కువ ఖర్చుతోని నూర్పిడి అనేది చేసుకోవచ్చు. దీంతో అంటే ఈ యంత్రాలతోటి మనం కనీసం 250 నుండి 500 కిలోల వరకు గింజలు వేరు చేయవచ్చు అనమాట.
మరి ఏ నూర్పిడి యంత్రాలు ఉన్నాయరా?
నూర్పిడి యంత్రాలు అమామా, అవి ఏంటంటే ఆల్పాడ్ నూర్పిడి యంత్రం, ఇంకోటి పవర్ థ్రెషర్ అనమాట.
ఆల్పాడా? గజేంద్ర గట్టుంది
అన్నా. ఇదేందంటే, ఇది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తయారు చేసింది కాదు ఈ ఆల్పాడ్ యంత్రం, ఇది మనలాగానే ఒక చిన్న రైతు తయారు చేసిండు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఆల్పాడ్ అనే గ్రామంలో చేసిర్రన్నమాట, అందుకే దీనికి ఆల్పాడ్ నూర్పిడి యంత్రం అని పేరు వచ్చింది.
ఇంటుంటే మంచిగా అనిపిస్తున్నదిరా, కొంచెం దీని పనితీరు కూడా చెప్పుండ్రా.
చెప్తా కాక, ఈ యంత్రము మనం కళ్ళంపై పరిచిన పంటపై గుండ్రంగా తిప్పితే పంట నుండి గింజలు వేరైతాయి. కానీ ఈ గింజలను మళ్ళా తూర్పరబట్టాలి, తూర్పరబట్టి మళ్ళా శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ పద్ధతి వల్ల మనం 16 గంటలల్లా 600 కిలోల గోధుమలు, 1100 కిలోల గడ్డి తునకలు వేరు చేసుకోవచ్చు అనమాట.
మళ్ళీ పవర్ థ్రెషర్ ఏందిరా, పలకని కష్టంగా ఉంది, దీని గురించి చెప్పు కొంచెం.
కానీ ఈ పవర్ థ్రెషర్లు ఏందంటే ఆల్పాడ్ థ్రెషర్ లాగా శుభ్రపరిచి మళ్ళా సంచులలో వేసుకున్నాడు అదంతా పెద్ద పని అయిపోతుందని ఈ పవర్ థ్రెషర్ అనేది మనం వాడుకుంటాను. ఈ పవర్ థ్రెషర్ వల్ల పంటలను గింజలను వేరు చేసి శుభ్రపరిచి సంచులల్లో గింజలు నింపుకోవచ్చు.
అట్నా మరి దీన్ని ఎట్లా పని చేస్తారా? అసలు ఏం పనులు చేస్తుంది ఇది?
ఇదా అన్న, ఇది పంటను థ్రెషర్లోకి పంపుతుంది, తర్వాత గింజలను నూర్పిడి చేస్తుంది. ఇక ఆ తర్వాత గడ్డి నుండి నూర్పిడి చేసిన గింజలను వేరు చేస్తుంది అన్నమాట. ఇక తర్వాత గింజలను శుభ్రం పరుస్తుంది. ఇక గింజలను సంచులల్లో కూడా నింపుతుంది. ఇక మన గడ్డి తుంకలు ఉంటాయి కదా, వాటిని పశువుల మేతకు మనం వాడుకోవచ్చు అన్నమాట.
మరి ఇది ఎట్లా పని చేస్తుందిరా?
అయితే దీని మీద ఒక తొట్టి ఉంటుంది అన్నమాట, తొట్టి నుండి మనం పంటను పంపుతాం. ఈ పంట వేగంగా తిరుగుతున్న సిలిండర్ కు తాకుతుంది అన్నమాట. తాకితే గింజలు అనేది వేరైతాయి. కానీ ఆ తర్వాత మనం పంపిన పంట సిలిండరు కాంకేవ్ మధ్యలోకి పోవడం వల్ల మిగిలిన గింజలు ఏమన్నా ఉంటే అవి కూడా వేరైతాయి అన్నమాట. ఆ తర్వాత ఆ వేరైన గింజలన్నీ కింద ఒక జల్లెడ ఉంటుంది, ఆ జల్లెడ మీద పడతాయి. కానీ ఆ యంత్రంలో ఒక బ్లోయర్ ఉంటుంది, ఆ బ్లోయర్ నుండి గాలి వచ్చినప్పుడు చెత్త దుమ్ము ఏమన్నా ఉన్నాయనుకో అవి కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఆ తర్వాత జల్లెడ మీద ఉన్న గింజలన్నీ అక్కడ ఎలివేటర్ ఉంటుంది, ఆ ఎలివేటర్ నుండి మనం సంచులలో నింపుకోవచ్చు.
అరే అల్లుడా, ఎంత మంచి ముచ్చడా చెప్పినావరా.
కానీ
ఇంత మంచిగా చెప్పి మళ్ళా కానీ అయిందిరా, ఏమైంది?
కానీ ఇది మంచిగా పనిచేయడానికి కొన్ని పరిస్థితులు ఉండాలి కాక.
గవేం పరిస్థితులరా, ఎండ పూటల వాడాలనా ఏంది?
గట్లేం లేదన్నా, అయితే సిలిండరు కాంకేవుల మధ్యలో ఖాళీ అనేది సరిగ్గా ఉండాలి. మనం ఏ పంట వాడుతానో ఏ రకమో కూడా తెలిసి ఉండాలి. పంటల తేమ శాతం సరిగ్గా ఉండాలి. వాతావరణం కూడా మనకు అనుకూలించాలి. మనం బిగించే మోటారు సరిగ్గా బిగించాలన్నమాట. మనం పంట పరిమాణం అంటే లోపలికి ఏ పంట అయితే పంపుతామో అది ఎంత పంపాలనో అంతే పంపాలన్నమాట.
ఓహో, సిలిండర్ అంటున్నావు, కాంకేవ్ అంటున్నావు, మరి వీటిని ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా లేదా?
చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నా, ముందుగాల నూర్పిడి యంత్రము సాధ్యమైనంత వరకు చదును చేసిన స్థలంలోనే పెట్టాలి. గాలి ఎటు పోతుందో అట్నే గడ్డి పరకలు పోయేటట్లు థ్రెషర్ ను బిగించాలి. యంత్రము కదలకుండా పలుసలతో గట్టిగా బిగించాలి. సిలిండరు సరైన వేగంతో తిరుగుతుందో లేదో చూసుకోవాలి. బెల్టులు కప్పీలు ఎక్కడైనా అవసరమైతే అవి వాడాలి. పంటను యంత్రం లోపలికి ఆపకుండా పంపాలి. బోల్ట్లు నట్లు అన్ని చూసుకోవాలి. పంటల పెద్ద పెద్ద కొయ్యలు రాళ్ళు మేకుల్లాంటివి లేకుండా కూడా చూసుకోవాలన్నమాట. ఇక అవేమన్నా పోతే చాలా కష్టమైతుంది లోపలికి. పంట నూర్చడానికి ముందు కొద్దిగా ఆరబెట్టాలి. ఆ జల్లెడ సరిగ్గున్నదా లేదా చూసుకోవాలన్నమాట. గింజలు మనం ఇరుక్కపోకుండా కూడా చూసుకోవాలి. యంత్రంలో మన యంత్రం దగ్గర ఎవడన్నా పనిచేసేవాడు ఉన్నాడనుకో వాడిని పంటను జాగ్రత్తగా పంపమని చెప్పాలి, లేదంటే వాడి చేతులు కూడా అలా పెట్టి మనల్ని నాగని చెప్తాడు.
ఏందిరో ఇవి, ఓ పెద్ద కిరాణా సామానే చెప్పినావు కదా.
ఏంది బాగా అట్లా అంటావు, ఇంకా యంత్రం గంత మంచిగా పనిచేస్తుంటే మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోలేమా?
ఇంకా అవ్వేనా, యంత్రంలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంకా ఏందిరా బాబు?
అయితే మన యంత్రం ఏదైతే కదులుతాందో లేదంటే ఇంకా అరుగుదల భాగం ఉంటది కదా, వాటిని అన్నిటినీ ముఖ్యంగా బేరింగులు ఆయిల్ లేదా గ్రీజులతోని పెట్టాలన్నమాట. ఇక రోజుకి 8 నుండి 10 గంటల పని తర్వాత యంత్రంకు విశ్రాంతి అనేది ఇవ్వాలి. పని లేనప్పుడు బెల్టులు కప్పిలు తీసేసేయాలి. యంత్రంకు గాలి నీరు ఎండ అసలు తలగని ప్రదేశంలో మనం పెట్టాలన్నమాట. పని అయిన తర్వాత జల్లెడను యంత్రంను మంచి గడిగి శుభ్రపరచుకోవాలన్నమాట.
నువ్వు అన్నట్టు ఇవి వరి గోధుమ పంటలకు మాత్రమేనా, ఇంకా ఏమైనా వేరే వాటికి ఉపయోగించుకోవచ్చా?
బా, ఇంత మంచి ప్రశ్న అడిగినావు మామ, ఇంత తెలివైనవుగా నువ్వు. గందికే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మామ.
ఏం రో మామని బాగా ఊడతాను, పిల్లలకి ఇస్తానడా ఏమి?
ఏ నీకు ఒప్పుడు ఒకటే ధ్యాస కాక.
అట్లా కాదు కానీ, ముందు మామ అడిగింది అని చెప్పరా, ఇక్కడ ఆగలేకపోతున్నావు.
అయితే అన్న, అది అందుకోసం ముఖ్యంగా మనం ఆల్ క్రాప్ ప్రెషర్ అనేది ఉంటది.
అవునా, ఆల్ క్రాప్ అంటే ఏందిరా, అన్నిటినీ చేస్తా ఏంది?
అవును కాక.
మరి ఇది ఎట్లా పనిచేస్తుందిరా అల్లుడా?
మనం జొన్న సజ్జ మొక్కజొన్న లాంటి పంటలకు సిలిండరు కాంకేవ్ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పినా కదా, దాంట్లో కంకులకు రాపిడి జరిగి గింజలు అనేటివి వేరైతాయి అన్నమాట. ఇక అవి అప్పుడు వేరై మనం ఇంతకు ముందు చెప్పినట్టే జల్లెడపై పడతాయి. ఇక దాని తర్వాత అప్పుడు చెప్పినట్టే మనం మళ్ళా బయట సంచులల్లో నింపుకోవచ్చు. దుమ్ము కూడా బయటికి అట్టే వెళ్ళిపోతుంది. కానీ దీంతో మనం రోజుకి 15 నుండి 20 క్వింటాల వరకు నూర్చవచ్చు అన్నమాట. కానీ దీనికి మనం 5 HP, అదే HP అంటే అశ్వశక్తి గల ఆయిల్ ఇంజన్ గానీ లేదంటే ఎలక్ట్రికల్ మోటార్ గానీ బిగించుకోవచ్చు.
మరి వీటికి ఏ సమస్యలు రావారా?
ఎందుకు రావు మామా, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటది కదా. ముందుగా మీకు సమస్యలు చెప్పి వాటి పరిష్కారం కూడా చెప్తా నేను ఇప్పుడు. మనం నూర్చినప్పుడు గింజలు అలానే ఇరుక్కపోతాయి అన్నమాట, రావు.
గప్పుడు ఏం చేయాలి మరి?
గప్పుడ అన్న, మనం సిలిండర్ వేగాన్ని పెంచాలి.
ఇంకా
అయితే నేను చెప్పినా కదా గడ్డి తునకలు చేస్తామని, ఆ గడ్డిలా గింజలు ఇరుక్కపోతాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే పంటను సమానంగా యంత్రం లోపలికి పంపాలి. ఇక ఒకవేళ గింజలు పగిలిపోయినాయి అనుకో, సిలిండర్ వేగం తగ్గించాలి. అప్పుడప్పుడు ఈ గడ్డి సిలిండర్ కి చుట్టుకుంటది. ఇక అప్పుడు ఏం చేయాలంటే సిలిండర్ వేగాన్ని పెంచితే సరిపోతుంది.
మరి యంత్రాలకు ఎంత ఖర్చు అవుతుంది రా అల్లుడా?
అనుకున్నా, నువ్వేది అడిగినా అడగకపోయినా అది అడుగుతావని అనుకున్నా.
మరి లెక్కలు చూసుకోవద్దారా?
ఓ లక్ష ఉంటది మామా.
అమ్మో, అంత మంచిగా చెప్పి గన్ని పైసలు అంటే ఏందిరా? గన్ను అంటే మనతో కష్టం కాదురా. మరి మన సర్కార్ ఏమైనా ఇస్తున్న సబ్సిడీ లాంటివి?
ఎందుకు ఇయ్యదు కాక, మన సర్కారు సబ్సిడీ అనేది తప్పకుండా ఇస్తాంది.
అబ్బా తమ్ముడు, ఎంత మంచి ముచ్చట చెప్పినవరా. ఇప్పుడే ఒకటి కొంటా, దాంతో నా అప్పులన్నీ తీర్చుకుంటా కిరాయికి ఇచ్చి.
గిరైతే నాకు కూడా మస్తు మంచిగా అనిపిస్తున్నది రా. ఇప్పుడే నేను పోతా, మీ పిన్నితో చెప్తా. మీ పిన్ ఎట్లన్నా అద్దాను, అది నేను పోయి కొనుక్కుంటా.
ఏం బ్రో, మీ కాక ఇక ఆగట్లేదు.
తెలుసు కదా మామ మా కాక గురించి, ఆయనకు ఒక్కసారి నచ్చిందంటే వదులుకుంటాడా. ఇక నీ కూడా పోతారు, పొద్దుగాల కాలేజీ పోవాలి. అత్తను అడిగినట్లు చెప్పు.
అలాగేరా.
నూర్పిడి యంత్రంలో చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. పంటను బట్టి మనం మన యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి. పంటకు సిలిండర్ అనేది చాలా ముఖ్యమైనది. సిలిండర్ వేగము ఇంకా ముఖ్యమైనది. ఇది పంటను బట్టి మారుతూ ఉంటుంది. దీని వేగాన్ని మన పంటకు అనుగుణంగా మార్చుకోవాలి. ఒక్కొక్క పంట ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి సిలిండర్ వేగాన్ని అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మనం మన బ్లోయర్ వేగాన్ని నియంత్రించుకోవాలి, లేదంటే గింజలు కూడా దుమ్ముతో పాటే కొట్టుకుపోతాయి. జల్లెడను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి, లేదంటే జల్లెడపై మట్టి పెంకలు ఇరుక్కపోతాయి. మహిళా కూలీలు పనిచేసేటప్పుడు తలకు ఏదైనా బట్ట కట్టుకోవాలి, లేదంటే జుట్టు సిలిండర్లో ఇరుక్కపోయి అప్పుడప్పుడు ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. మనం చేతులు సిలిండర్ దగ్గరగా పెట్టరాదు, ఎందుకంటే సిలిండర్ లోపలికి చేతులు ఇరుక్కపోయి చేతులు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు మనం నూర్పిడి యంత్రాల గురించి తెలుసుకున్నాము. వచ్చే వారం మళ్ళీ ఇదే రోజు ఇదే సమయానికి తిరిగి కలుద్దాం.
గృహ విజ్ఞాన తరంగిణీ
సావిత్రి, భోజనం చేసు రా బిడ్డ. ఎంతసేపు అట్లా కూర్చుంటావు?
నేను వెళ్ళనమ్మా, మీరు పోయి తినుర్రి.
అయ్యో, అట్లా అంటే ఎట్లా బిడ్డ? మనకొచ్చిన బాధలు ఇంకొకరికి పోతాయా ఏంది? ఎన్ని రోజులను తినకుండా కూర్చుంటావు చెప్పు. ఇట్లా కడుపు మార్చుకొని నీ తాగుబోతు మొగుణ్ణి గురించి ఎంతసేపని ఆలోచిస్తావు చెప్పు. ఒక రెండు ముద్దలు తినిపోదు రా బిడ్డ.
గవన్నీ ఇప్పుడు గుర్తు చేయకమ్మా, మీరు పోయి తినుర్రి, నేను తర్వాత తింటా.
సరే మంచిది బిడ్డ.
సావిత్రి చిన్నప్పటి దోస్తు.
పెద్దమ్మా. ఓ పెద్దమ్మా, ఉన్నవానే? ఏం చేస్తురు? అన్నం తిన్నరా?
ఆ తిన్నాం బిడ్డ. బాగున్నా అవే నువ్వు? ఇటువైపు వస్తలేవేంది నువ్వు?
ఆ బాగున్నా పెద్దమ్మా. ఏడ పెద్దమ్మా, ఇక నీకు తెలిసిందే కదా, జూట్ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటు చేసిన కదా. దేవుని దయవల్ల వ్యాపారం మంచిగానే ఉంది. ఇటు రానికి సమయమే దొరకలేదు పెద్దమ్మా.
అవును బిడ్డ, ఈ ముచ్చట ఇన్నా ఎన్ని కష్టాలు పడ్డా, ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వే బతుకుతున్నావు.
నిజమే పెద్దమ్మా, కానీ కష్టాలనేటి అందరికీ ఉంటాయి. అట్లని పనికిరానోళ్ళ లెక్క కూసుంటే ఎట్లా అని ఆ రోజు నేను అనుకుని ధైర్యం చేస్తేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్న పెద్దమ్మా. నా దగ్గర నలుగురు పని కూడా చేస్తుండ్రు.
చాలా మంచిది బిడ్డ, ఇట్లనే కలకాలం సంతోషంగా బతుకు.
సరే పెద్దమ్మా. ఇంతకీ నేను వచ్చిన సంగతే మర్చిపోయినా పెద్దమ్మా. సావిత్రి వచ్చిందట కదా, నా దగ్గర పనిచేస్తున్న రమ చెప్పింది. దాన్ని చూడక చాలా రోజులైంది, చూసిపోదామని వచ్చిన. ఏది పెద్దమ్మా అది?
అగో లోపల కూసుంది చూడు, పచ్చి మంచి నీళ్ళు కూడా ముడతలేదు. దాని మొగుడేమో అట్లా ఉండు, నేనేం చెయ్యాలి? బిడ్డని కన్నా గాని దాని తలరాత కనలే కదా.
తెలిసింది పెద్దమ్మా, మొత్తానికి పంపించేసిరట కదా దాన్ని, అరుసుకుపోదామనే వచ్చిన.
జర నువ్వన సంజాయించు బిడ్డ, పుణ్యం ఉంటది.
నువ్వేం ఫికర్ చేయకు, నేను మాట్లాడేసి వస్తాగు. సావి బాగున్నావాయే?
సంధ్య, మొన్నడంగా వస్తే ఈ రోజు గుర్తొచ్చిందా నీకు?
అట్లా కాదు సావి, వ్యాపారం పెట్టినప్పటి నుంచి ఎటు పోనికి వీలైతేనే లేదు.
సరే సరే, ఇంట్లో అందరు బాగున్నారా?
ఆ బాగానే ఉన్నారు, గాని నువ్వేంది తిండి తిప్పలు లేకుండా కూర్చున్నావట? ఇదేమన్నా బాగుందా చెప్పు.
ఏం చేయాలో చెప్పు, నా బతుకంతా ఆగం చేసిర్రు, సచ్చిపోవాలనిపిస్తుందే.
ఓ పిచ్చిదానా, నేను కూడా ఒకప్పుడు నీ లెక్కనే ఆలోచించిన. కాని మనల్ని ఏలెత్తి చూపించిన వాళ్ళకి మనమేందో నిరూపించుకోవాలి. అస్సలు ధైర్యం ఇడవద్దు.
నువ్వు చెప్పేటి మాటలు వింటుంటే చాలా మంచిగానే అనిపిస్తుంది, కాని నిన్ను నీ లెక్క చేయగలిగితేనా? నాతో నైతదయింది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధ్యమే. నువ్వు నా మాటిని, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు, నేను నీకు అన్ని రకాలుగా అండగా ఉంటా.
అంతే అంటావానే, నాకు కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ ఈ చిన్న తరహా పరిశ్రమలంటే ఏంది, ఎట్లా చురు చేయాలో ఇవన్నీ నాకు అస్సలు తెలియదు కదా.
నేనున్నగదనే అన్ని నీకు చెప్తా. చిన్న తరహా పరిశ్రమలంటే సామగ్రి తయారీ ప్రక్రియ లేదా సంరక్షణలో ఉన్న యూనిట్లు. వీటి యంత్రాలు కర్మాగారం కోటి రూపాయల కన్నా మించకూడదు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి, ముఖ్యంగా మనలాంటి ఆడోళ్ళకి కాస్త తెలివి ఆత్మవిశ్వాసం చూపిస్తే చాలు, ఈ వ్యాపారాలు మస్తు మేలు చేస్తాయి.
అయితే పరిశ్రమ ప్రారంభించే ముందు మనం ఎలాంటి విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆడికే వస్తున్నాయి. ముందుగా నువ్వు ఎలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకోవాలి. అది నీ శక్తి సామర్థ్యాలకు తగినదేనా, మున్ముందు వచ్చే సవాళ్లను నువ్వు ఎదుర్కోగలవా అనే విషయాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఓహో, ఇంతకీ చిన్న తరహా పరిశ్రమల కింద ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చంటావు?
ఒక్కటేంది సావిత్రి, మస్తున్నాయి. పప్పు రుబ్బే మిల్లు, చిన్న చిన్న తినుబండారాల షాపులు, టైలరింగ్ యూనిట్లు, లాండ్రీ షాపు, చేపలు అల్లడం, బేకరీలు నిర్వహించడం, వాషింగ్ పౌడర్ తయారీ, కొవ్వొత్తుల తయారీ, పామ్ ఆయిల్ తయారీ, అగర్బత్తీలు, సెంట్లు, కర్పూరం బిల్లల తయారీ, ఫినాయిల్, ధూప్ స్టిక్స్ తయారీ, కొబ్బరి నూనె తయారీ, ఇలాంటివన్నీ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. ఇంతేకాదు, రైస్ మిల్లుల పరిశ్రమ, జీడిపప్పు పరిశ్రమ, జూట్ పరిశ్రమ, ఉప్పు పరిశ్రమ, పేపర్ బ్యాగుల పరిశ్రమ, ఆహార కుటీర పరిశ్రమ. అబ్బాబ్బా, ఒక్కటేంది, మనకు ప్రవేశం ఉండాలే గాని ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు.
అమ్మో, ఇన్ని ఉన్నాయా సంధ్య? అవును, ఆహార కుటీర పరిశ్రమ అంటే ఏంది?
అంటే తినుబండారాలు తయారు చేసి విక్రయించే పరిశ్రమలు అని అర్థం. అంటే ఆలుగడ్డ చిప్స్ తయారీ, చాక్లెట్ల తయారీ, వేయించిన పదార్థాల తయారీ, స్వీట్లు, డైరీ పరిశ్రమలు, ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నట్టు.
ఓహో, మరి ఏ పరిశ్రమనో ఎన్నుకున్నాక ఏం చేయాలి సంధ్య?
మంచి ప్రశ్న అడిగిన సావిత్రి. అయితే నువ్వు పెట్టాలనుకున్న పరిశ్రమకి ఎంత జాగా కావాలి, అంటే ఎన్ని చదరపు అడుగుల స్థలం అవసరమైతదో చూసుకోవాలి. దానికి అయ్యే ఖర్చెంత, ఒకవేళ ఎక్కువ స్థలం కొంటే వృధాగా ఉంటది. అట్లా కాకుండా సరిపోయేటట్టు తీసుకుంటే మిగిలిన పైసలు పరిశ్రమకి సంబంధించిన వేరే పనులకు అవసరం వస్తాయి.
అవును, నువ్వు చెప్పింది నిజమే.
ఆ తర్వాత మన వ్యాపారానికి తగ్గట్టు భవనం ఏర్పాటు చేసుకోవాలి. మన వ్యాపార ఉత్పత్తులకు భద్రత ఉండేటట్లు ఆ భవనం ఉండాలి, లేదా షెడ్ రూపంలోనైనా కట్టుకోవచ్చు. వీటి కోసం సలహా సహాయాలు అందించడానికి స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉంటది. ఆ తర్వాత పరిశ్రమల ఎట్లాంటి యంత్రాలు కావాలి, వాటికి అయ్యే ఖర్చెంత, వీటిల్లో వాడే పరికరాలు ఏవి అనే విషయాలు చూసుకుని పెట్టుబడికి సిద్ధం కావాలి. కరెంటు, నీళ్లు, సేల్స్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ వంటి ఖర్చులను దిమాక్లో పెట్టుకుని ముందుకు నడవాలి.
వామ్మో, ఏందో అనుకున్న ఈ వ్యాపారం అంటే ఇవన్నీ ఉంటాయి అన్నట్లు.
అవును మరి, ఉట్టిగానే అనుకున్నావా ఏంది? ఇట్లాంటి చిన్న తరహా పరిశ్రమలకు రోజువారీ ఖర్చులు, ముడి సరుకు కొనుగోలు, ఉత్పత్తుల మార్కెటింగ్ అనేవి మూడు ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే వ్యాపారం ముందుకు నడుస్తుంది.
ఆ తర్వాత ఏం చేయాలి?
ఆ తర్వాత పరిశ్రమకు రిజిస్ట్రేషన్ చేపియాలి. దీనికి స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సహాయం కూడా చేస్తారు. ఇట్లా చాలా సంస్థలు మనకు సహాయం చేయడానికి ముందుకొస్తాయి.
గట్లనా సంధ్య? మరి మన ఉత్పత్తులు మంచి అమ్ముడుపోతాయా?
మనం తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోవాలి అన్నది మన మీదనే ఆధారపడి ఉంటది. ఇంకో ముఖ్య విషయం చెప్పుడు మరిచిన నీకు, మనం మన పరిశ్రమని మార్కెటింగ్ కు వీలయ్యేటట్లు ఉత్పత్తులు ఏ రకంగా అమ్ముడుపోతాయో ఆలోచించి ట్రాన్స్పోర్ట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాలుగా వీలయ్యేటట్లు జాగ్రత్త చూసి భవనం కట్టుకోవాలి.
ఇదంతా చాలా మంచిగుంది సంధ్య. ఇంటుంటే నాకు కూడా ఇట్టనే వ్యాపారం మొదలు పెట్టాలనుంది. కానీ ఇదంతా పైసలతోని కూడుకున్న పని కదా, గండి పైసలు నా దగ్గర లేవాయే. కొన్ని పైసలతోని ఎన్నని కొంటాం, ఏమని చేస్తాం చెప్పు.
అయ్యో సావి, గన్ని పైసలు మన దగ్గరనే ఉంటే ఈ వ్యాపారాలు మనకేం అవసరం చెప్పు. పైసల కోసమే కదా, ఇంకా మనలాంటోళ్లకు సహాయం చేయనికే ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి తెలుసా.
అవునా సంధ్య? అబ్బా మంచి ముచ్చట చెప్పినావు. వాళ్ళు మనకు రుణాలు ఇస్తారా?
అవు మరి, అదే కదా నేను చెప్పేది. భారతీయ చిన్న పరిశ్రమల బ్యాంకు SIDBI, జాతీయ చిన్న పరిశ్రమల సమాఖ్య లిమిటెడ్ NSIC, రాష్ట్ర ఆర్థిక సమాఖ్య SFC మొదలైన సంస్థలన్నీ చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడికి ఉద్దేశించి జారీ చేసిన బాండ్లు మన పరిశ్రమలలో పరోక్ష పెట్టుబడులుగా భావిస్తారు. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్త్రీ శక్తి పథకం అని కూడా ఒకటి ఉంది. పరిశ్రమ స్థాపించనికి దాని నిర్వహణలో మన ఆడోళ్లకు మంచి వసతులు కల్పించి వాళ్ళ సేవలు మనం పొందేటట్లు చేసి మనకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం అన్నట్టు. అవసరమైన శిక్షణ పొందే అవకాశం కూడా ఇల్లుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI అనే ఇంకొక సంస్థ కూడా ఉంది. మన చిన్న తరహా పరిశ్రమలకు అవసరమయ్యే ఆర్థిక మరియు ఆర్థికేతర సదుపాయాలు అందిస్తది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేయడం, చిన్న పట్టణాలల్లా ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించడం దీని పని. అనేక బ్యాంకుల ద్వారా కూడా మనకి రుణాలు అందిస్తది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్. ఇది చిన్న పెట్టుబడితోటి స్థాపించి ఎక్కువ లాభాలు వచ్చేటట్టు వెసులుబాటు చూపిస్తది. అతి తక్కువ స్వల్ప వడ్డీలకు గ్రామీణ ప్రాంతాల్లోని చేతి పనుల వారికి ఆర్థిక సహాయం అందిస్తది. 100,000 రూపాయల వరకు జిల్లాలని విడుదల చేస్తారు. ఉత్పత్తికి, మార్కెటింగ్ కు పరిశ్రమ స్థాయి ప్రకారం రుణం మంజూరు చేస్తారు. ఇంకొకటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది భూమి, భవనాలు, యంత్రాలు వంటి స్థిరాస్తులను సమకూర్చుకోనికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 10,000 రూపాయలకెంచి 1.5 కోటి రూపాయల దాకా ఒక్కో యూనిట్ కు లభించే అవకాశాలున్నాయి. 10 లక్షల వరకైతే బ్రాంచ్ ఆఫీసులల్లా, 20 లక్షల వరకైతే జోనల్ ఆఫీసులల్లా, ఆ పైన రుణాల కోసం హెడ్ ఆఫీసులల్లా పైసలు మంజూరు చేస్తారు.
ఇన్ని విధాలుగా మనకు సహకారం అందించే దారులు ఉన్నాక నేనిక వెనుకడుగు వెయ్యను సంధ్య. కానీ ముందే శిక్షణ తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది.
చాలా మంచి మాట అన్న. అనుభవం ఉన్నా కూడా శిక్షణ తీసుకోవాలి. ఇంకొకటి తెలుసా నీకు?
ఏంటి సంధ్య?
మహిళా పారిశ్రామికవేత్తల సంఘం ELIP అనే ఒక సంస్థ ఉంది. దీంట్లో శిక్షణలో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోగలిగిన మహిళలకు శిక్షణ ఇప్పిస్తారు. ఈడికి పోయి మనం శిక్షణ తీసుకుని మన వ్యాపారాలను నడిపించుకోవచ్చు.
అబ్బా ధైర్యంతో ముందుకు అడిగేయాలి గాని అన్ని విధాలుగా మంచిగుంటది. నీకు అన్ని తెలుసు కాబట్టి అడుగుతున్న సంధ్య, ఈ వ్యాపారాలకు 2 లక్షలు ఖర్చు అవుతుందంటావు?
అన్ని వ్యాపారాలకు ఒకటే లెక్క ఖర్చు ఉండదు సావిత్రి, అది వ్యాపారాన్ని బట్టి ఉంటది. ఒకవేళ నువ్వు గనక పేపర్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలనుకున్నావు అనుకో, దానికి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 750 చదరపు అడుగుల స్థలం కూడా కావాలి. బ్యాగుల తయారీకి కావలసిన పేపర్ క్రషింగ్ మిషన్, స్క్రీన్ ప్రింటింగ్ మిషన్, షేవ్ హ్యాండిల్ మిషన్, పేపర్ రీల్ కటింగ్ మిషన్, ప్రింటింగ్ కి కావలసిన రంగులు అన్ని అవసరమైతాయి. రోజుకు 1,000 బ్యాగులు తయారు చేసినావు అనుకో, సంవత్సరానికి కనీసం 3 లక్షల బ్యాగులన్నా తయారైతాయి. అంటే నెలకు ఎంత కాదన్నా 1,00,000 రూపాయలన్నా ఎన్కేసుకోవచ్చు.
ఇక నాకు భయమే లేదు సంధ్య, అన్ని విషయాలు తెలుసుకున్నా.
తెలుసుకుంటే మంచిదే కదా. సావి ఇంకోటి తెలుసా నీకు?
ఏంటి సంధ్య?
మన లీడరు కల్వకుంట్ల తారక రామారావు అని ఉన్నాడు కదా, అదే KTR అంటారు కదనే, ఆయన బూస్ట్ యువర్ బిజినెస్ విత్ Facebook అనే కార్యక్రమం షురూ చేసిండు. అంటే చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందనికి ఇదొక అవకాశం అని కూడా అన్నాడు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు Facebook లో పెడతారట. దీన్ని బట్టి మన చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి అన్ని విధాలుగా వ్యాపారం మంచిగా చేసుకోవచ్చట. అది సరే గాని సావిత్రి, నాకు మస్తు పనుందే షాప్లా, పోతాయిగా. నువ్వు మాత్రం అస్సలు ధైర్యం విడవకు, గట్టిగా ప్రయత్నించు. నువ్వు కూడా ఏదో ఒక రోజు నా లెక్క మంచిగా వ్యాపారం చేసుకుంటావు.
సరే సంధ్య, నువ్వు చెప్పినట్టే చేస్తా. గిట్లనే నాకు అన్ని రకాలుగా సాయపడాలి నువ్వు. ఈ రోజు నాకు ప్రాణం లేచొచ్చిందనుకో.
ఇక ఇవన్నీ విషయాలు తెలిసినాయి కదా, ఒక ధైర్యం అయితే వచ్చింది కదా నీకు. సరే ఇప్పుడు పోయి అన్నం తినిపో.
సరే సంధ్య, నువ్వు చెప్పినట్టే చేస్తా.
సరే సావిత్రి, మరి జాగ్రత్త.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, పసుపు కొమ్ములను ఎంతసేపు నీటిలో ఉడకపెట్టాలి? సమాధానాలు: ఏ, తెల్లనునురుగా వచ్చేంత వరకు, బి, నీరు ఆవిరయ్యేంత వరకు. దీనికి సమాధానం ఏ, తెల్లనునురుగా వచ్చేంత వరకు. రెండవ ప్రశ్న, పంట మార్పిడి ఏ పంటలలో చేసుకోవాలి? సమాధానాలు ఏ, నూనె గింజలు, బి, పప్పుజాతి పంటలు. దీనికి సమాధానం బి, పప్పుజాతి పంటలు. రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారు కన్నం నాయుడు వాసుదేవపట్నం, అనిల్ శ్రీకాకుళం, డాక్టర్ స్వరూప దోమలగూడ, గాయత్రి కరీంనగర్, ఈశ్వర్ కాకినాడ, రంగరాజు సిరిసిల్ల. మొదటి ప్రశ్నకు సమాధానం పంపిన వారు ఎవ్వరూ లేరు. రెండవ ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు యశస్వి ఖమ్మం, రాజు కరీంనగర్, ఇంద్రజ కరీంనగర్, ఆదినారాయణ శ్రీకాకుళం, మురళి వరంగల్, రుచిత సిరిసిల్ల, యువకృష్ణారెడ్డి కర్నూల్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మొదటి ప్రశ్న, అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే దుస్తులు ఏవి? ప్రశ్న మరొకసారి, అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే దుస్తులు ఏవి? సమాధానాలు ఏ, సహజ రంగుల దుస్తులు, బి, రసాయన రంగుల దుస్తులు. ప్రశ్న మరొకసారి, అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే దుస్తులు ఏవి? ఏ, సహజ రంగుల దుస్తులు, బి, రసాయన రంగుల దుస్తులు. రెండవ ప్రశ్న, ఎండాకాలం శరీర ఉష్ణోగ్రతను వాతావరణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే దుస్తులు ఏవి? ప్రశ్న మరొకసారి, ఎండాకాలం శరీర ఉష్ణోగ్రతను వాతావరణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే దుస్తులు ఏవి? సమాధానాలు ఏ, నూలు దుస్తులు, బి, సిల్క్ దుస్తులు. ప్రశ్న మరొకసారి, ఎండాకాలం శరీర ఉష్ణోగ్రతను వాతావరణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే దుస్తులు ఏవి? సమాధానాలు ఏ, నూలు దుస్తులు, బి, సిల్క్ దుస్తులు. గత వారం లాగే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, సమాధానం బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492924222 ఫోన్ నంబర్, మరొకసారి 9492924222 నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.